అలా చెప్పారండి. ధైర్యం చెప్పారు, ముందు ధైర్యం. ఎవరికైనా ముందు ఏం కావాలండి? ధైర్యం కావాలి. పిరికితనం వదిలేయాలి. చదువుకునేవాడు పాస్ అవుతావా లేదా మనకు పాఠాలు వస్తాయా రావా అన్న వాడికి ఏం చెప్తాం మొట్టమొదట? ముందు ధైర్యం వహించావా, బి కరేజియస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ భయపడటం మానే. ముందు ముందు ధైర్యం నుంచి ఉత్సాహం వస్తుంది. ప్రయత్నించేవాడు ఎందుకు అవాడు? మూడింటిని నమ్మిన వాడికి ధైర్యం వస్తుందండి. ఒకటి, శాస్త్రం మీద, గురువు మీద, తన మీద, ఈ మూడు నమ్మకం ఉన్న చోట భయం తొలగుతూ పోతుందండి. కాబట్టి మొట్టమొదట ధైర్యం కావాలండి. చిన్నపిల్లలకి మనం దయ్యం ఉందని చెప్తాం, ఎందుకని అల్లరి చేసే సమయంలో చెప్తాం. వాడు నిజంగా జ్వరం వచ్చిందనుకోండి, అక్కడ ఏదో దయ్యం ఉందేమో అనుకుని, దయ్యం లేదు ఏమీ లేదయా, అక్కడ దయ్యం ఉండటం ఏంటి, ఊరికే నువ్వు అల్లరి చేస్తున్నావని అటు వెళ్తావు ముళ్ళు గుచ్చుకుంటాయని చెప్తావు అని అతను ధైర్యం చెప్తాం. ఆ ధైర్యం ముందు మొట్టమొదటిగా చెప్పారండి. ఇది మొదటి గుణం. సంపద కదండి, ఒకడికి ఫ్లాట్లు, ఇళ్ళు, పొలము, బ్యాంకులో డిపాజిట్స్, షేర్స్, ఈ విధంగా రకరకాల సంపదలు ఉన్నట్టుగా జీవుడి యొక్క సంపదలు, అది దైవీ సంపద, బంధ విముక్తి కలగజేసే సంపదలో మొట్టమొదట ధైర్యం చెప్పారు. బీ కరేజియస్, ఉత్సాహం. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమ. షాడేతే యత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి అని మహనీయులు చెప్పారండి. ఎక్కడ ఉత్సాహమో, సాహసమో, ధైర్యము, బుద్ధి, శక్తి ఉంటాయో అక్కడ భయానికి చోటు ఉండదండి. పరాక్రమవంతులమై ఉండాలి. ఎందుకు లభించదు నా సొత్తు, మోక్షము అనే భావంతో మనం బయలు విడలాలి. కానీ మన వల్ల అవుతుందా అది, పిరికి మాటలు పనికిరావండి. పిరికి మాటలు చెప్పకూడదండి. నాయమాత్మ బలహీనైన లభ్య అన్నారు కదండి. మొట్టమొదట ఆ భయం చెప్పారు. నెక్స్ట్, ఈ దైవీ సంపత్తిలో సత్వ సంశుద్ధి. సత్వ అంతఃకరణం సంశుద్ధి, పవిత్రంగా ఉండాలండి, శుచిగా ఉండాలి. శుద్ధమైన భావాలు ఉండాలి, శుద్ధమైన చింతనలు ఉండాలి. ఏదో వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళని నమ్మద్దు, వీళ్ళని నమ్మద్దు, వీళ్ళు అందరూ మంచివాళ్ళు కాదు, ఇలా మంచివాళ్ళు కాదు, వీళ్ళని నమ్మద్దు, వీళ్ళ వల్ల మనకు బాధలు, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు కన్నింగు, అలా మనం మనసు ఏం చేస్తుందంటేనండి, ఎప్పుడు చెడు విషయాల గురించే ఆలోచిస్తుంది. అప్పుడు అపరిశుద్ధత అంతా మనస్సులో పేరుకుపోతూ ఉండి, ప్రపంచంలో మనం చెడ్డవాళ్ళు ఉన్నారు సరే, లేక మన బాధించే వాళ్ళు ఉన్నారు, మనకు నచ్చని వాళ్ళు ఉన్నారు ఓకే, కానీ మనకు నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారుగా, మహత్తరమైన గుణములు గలవాళ్ళు కూడా ఉన్నారు కదా, గొప్ప ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, వారి గురించి ఎందుకు తలచాం? ఎందుకునంటే మన మనస్సులో అశుద్ధత ఉన్నది, అశుద్ధ విషయాలే మనం మననం చేస్తున్నాం. అశుద్ధ విషయాలని ఎంతో మినిమం, ఇక తప్పదు ఈ సందర్భానుచితంగా నేను వాటి గురించి మాట్లాడాలి అన్నంతవరకే మాట్లాడాలి. కానివ్వండి, అలవాటైందా, అంతకన్నా పెద్ద జబ్బు ఇంకోటి లేదండి. మంచి కనపడదు, చెడే కనపడుతుంది. చెడు ఎక్కువసార్లు సంభాషిస్తే వాళ్ళు అటువంటి వాళ్ళండి, వాళ్ళని నమ్మకూడదండి, వాళ్ళు దుర్మార్గులండి, వాళ్ళు కన్నింగ్ అండి, వాళ్ళ స్వభావం మంచిది కాదండి, వాళ్ళు సుఖంగా ఉండి పైకి అలా ఉంటారండి, ఇలా ఉంటారండి, నన్ను అలా అంటారండి, ఇటువంటివి తలుచుకుంటూ తలుచుకుంటూ ఉంటే కంపు కంపు అయిపోయి అశుద్ధి పెరుగుతుందండి. ఎవరైనా చెత్త, పేడ ఇటువంటివి తీసుకెళ్ళి వంటింట్లో పెట్టుకుంటారండి, వంటింట్లో ఎలా పెట్టుకుంటాం, ఎంత పరిశుద్ధంగా పెట్టుకుంటామో, హృదయము సత్వము సంశుద్ధి, హృదయం పరిశుద్ధంగా పెట్టుకోవాలండి. పరిశుద్ధం ఎప్పుడవుతుంది, మహనీయుల గురించి సంభాషించుకుంటే, వారి వారి గుణగణాల గురించి మననం చేసుకుంటూ ఉంటే అప్పుడు సంశుద్ధి పొందుతుంది. మంచివాళ్ళు కూడా ఉన్నారు కదండి, మనకు నచ్చిన వాళ్ళు ఉన్నారు, ఉత్తమమైన గుణములు కలవాళ్ళు ఉన్నారు, లేదా మహనీయులైనటువంటి పర్సనాలిటీస్, పురాణాలు ఎందుకు రాశారు, ఆ పర్సనాలిటీస్ గురించి మనం మననం చేసి గుర్తు పెట్టుకోవడానికి కదండి. రామచంద్రమూర్తి ఏ సందర్భంలో ఎలా స్పందించారు, కృష్ణయ్య ఏం చేశారు, భక్తులు ఏం చేశారు, కష్టసుఖాల సందర్భంలో ఎలా వాటితో హౌ దే హవ్ రెస్పాండెడ్, ఏ విధంగా స్వీకరించారు, భక్తి ప్రపత్తిని ఏ విధంగా వృద్ధి చెందించుకుని పరమేశ్వరుని యొక్క పాదాలు సమీపించారు, అటువంటి విషయాలు మాట్లాడుకోవచ్చు కదండి. మనకు పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు ఇటువంటి వాళ్ళు అని మాట్లాడుకుంటే మన బుద్ధి కల్మషం అవటమే కాకుండా పాపం వినేవాళ్ళకు కూడా మన జబ్బు అంటిస్తున్నాం. మన జబ్బు మన దగ్గర ఉంటే మనమే గోక్కుంటే బాగుండదు అని పక్క వాళ్ళకి కూడా అంటిస్తున్నాం. ఎంత పెద్ద ప్రమాదం అండి. అందుక మానవ జన్మకు వచ్చింది ఎంత గొప్ప ఆపర్చునిటీ ఇది. ఆయుష క్షణ ఏకోపి సర్వరత్నై నలభ్యతే. ఎవడిస్తాడండి ఆయుష్? మన ఆయుష్ మనం కంపు చేసుకుని మనం ఇంకోళ్ళని పిలిచి వాళ్ళకి మన చెడు భావాలు, మన దురభిప్రాయాలు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు ఇటువంటి వాళ్ళు అని వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసి వాళ్ళ మైండ్ కూడా పొల్యూట్ చేసి ఏం చేస్తున్నామండి? మనకు మనం ఏం చేసుకుంటున్నాం? మనం ఈ లోకాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం? సాత్వికమైనటువంటి భావాలు చిత్తంలో ఉండాలట. చూడండి స్వామి ఎంత ఆవేశంగా చెప్తున్నారు. అంతఃకరణ సంశుద్ధి అవసరం నాయనా. ఉత్తమమైన విషయాలు సంభాషించడం నేర్చుకోండి. మహనీయుల గురించి మాట్లాడండి, అప్పుడు బుద్ధి పరిశుద్ధం అవుతుంది. మాయా వంచే స్వభావము, అసత్యమైన విషయాలు, అలాగే చెడు గురించి ఎక్కువ మాట్లాడేస్తే గాంధీ గారు చెప్తుండే చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, ఎందుకంటే అది మన స్వభావం అయి కూర్చుంటుంది. అందుకని రెండో గుణం, రెండో దైవీ సంపత్తి సత్వ సంశుద్ధి. ఎవరైతే అధికంగా ఈ సాత్వికమైనటువంటి భావాలు, పాజిటివ్ ఐడియాస్ మనస్సులో అధికం చేసుకుంటారో వాళ్ళు ఆస్తిని పెంచుకుంటున్నట్లు. ఎవరైతే ఎవరు చెడ్డవాళ్ళో వాళ్ళ గురించి ఇవ్వాలి, ఎవరు మంచి ఎవరు ఎవరు మనకు నచ్చటం లేదో, ఎవరు కన్నింగ్ అని అనుకుంటున్నామో, దుర్మార్గులు అనుకుంటున్నామో, చెడు అభిప్రాయాలు కలిగి ఉంటున్నామో, వాళ్ళ గురించి సంపాదిస్తే సంభాషించుకుంటూ ఉంటే లోపల దుష్ట వాసన, దుష్ట సంపద పెరుగుతుందండి. అది ఆసురీ సంపత్తి అవుతుందండి. బంధం కలగజేస్తుంది, ప్రమాదం అది. సత్వ సంశుద్ధి బంధ విముక్తి కలగజేస్తుంది. మనం చెప్పుకునే ఈ 20 గుణాలు ప్రవృద్ధం అవుతున్న కొద్దీ బంధ విముక్తులం అవుతామండి. జీవుడు బద్ధుడై ఉన్నాడండి వర్తమానంలో, హీఈస్ బౌండ్. మోక్షం అంటే ఏంటి? బంధ విముక్తి. మరి బంధ విముక్తికి స్వామి ఎంతో అవతార పురుషుడు కాబట్టి, మన క్షేమం కోరేవారు కాబట్టి దైవీ సంపత్తి చెప్పుకొస్తున్నారు. ఈ సంపత్తి పెంచుకోవయ్యా, నీకు స్వభావ సిద్ధంగానే బంధ విముక్తి కలుగుతుంది, నేను బద్ధుణ్ణి అనే భ్రమ తొలుగుతుంది, అసత్యం పలకకపోవటం, దుష్ట విషయాలు మాట్లాడకపోవటం, ఇటువంటివన్నీ పాజిటివ్ ఐడియాస్ మహనీయుల యొక్క స్వభావాలు మనసులో కలిగి మనం వారి చరిత్రలు మనం సంభాషించుకోవటం, ఇటువంటివి సత్వ సంశుద్ధి, నిర్మలమైన బుద్ధి సంపాదించుకోవటం. జ్ఞానయోగ వ్యవస్థిత మూడుదండి. జ్ఞాన యోగ వ్యవస్థిత. జ్ఞానము అంటే ఏంటి? మూడోది చెప్పారనమాట. జ్ఞానము అంటే మహనీయులు, సద్గురువులు ఆత్మతత్వానికి సంబంధించిన జ్ఞానాన్ని గ్రంథస్థం చేశారు, సంభాషిస్తూ ఉన్నారు. మనం అనేకమైనటువంటి పురాణ గ్రంథాలు, మనం పఠించేటువంటి ఈ సహస్రనామ అర్చనలు, లలితా సహస్రనామాలు ఇచ్చాలి ఇచ్చేటి, ఇటువంటి అన్నిటిలో ఆత్మతత్వం గురించి, పరమాత్మతత్వం గురించి చెప్పబడింది కదండి. దానికి సంబంధించిన సమాచారాన్ని సంపాదించుకోవటం జ్ఞానం. ఆత్మ గురించి గురువుల నుండి తెలుసుకోవటం అది జ్ఞానం. జ్ఞాన యోగము అంటే ఇంద్రియ వశించే తెలుసుకుని ఈ గురువులను ఆశ్రయించి మనం తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఏకాగ్ర చిత్తంతో అనుభవంలోకి తీసుకురావటం, ఆ జ్ఞాన విశేషాల పట్ల నిష్ట కలిగి ఉండటం, ఇది మూడోదిగా చెప్పారండి. జ్ఞాన యోగ వ్యవస్థిత అని చెప్పారు. సో అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థిత. ఈ సంపద పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క జన్మలోనో లేకపోతే ఒక్కొక్క ఎవ్రీడే, డే బై డే, ఇయర్ ఆఫ్టర్ ఇయర్, జన్మ ఆఫ్టర్ జన్మ ఇది ఈ సంపద పెరుగుతూ ఉంటే జీవుడు బంధ విముక్తులు అవుతాడు అనే ఉద్దేశంతో కదండి మనకు చెప్తున్నది. మూడోది విన్నాం, ఇది జ్ఞాన యోగ వ్యవస్థిత. దానం నాలుగోది దానం చెప్పారండి. అంటే మనం వి మస్ట్ లివ్ ఫర్ అదర్స్, ఇతరులకు మనం ఏం చేయగలము అన్నటువంటి ఉద్దేశం. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాలండి, ఎవరికైనా ఒక గేదె ఉంది, మనం ఇళ్లలో గేదెలు ఉంటాయి కదండి, ఆ గేదెలు మనకు పాలిస్తే మనం తీసుకుంటున్నాం, బలవంతంగా తీసుకుంటున్నాం. అంటే గేదె ఉన్నది ఎందుకండి? పాలు ఇవ్వటానికి అంటాం. అదేంటండి బాబు, దాని పాలు మీరు తీసుకుని పాలు ఇవ్వడానికి గేదె ఉందంటారేంటి? అది గేదె యొక్క సొత్తు కదా. కాదండి, గేదె ఉన్నదే పాలు ఇవ్వటానికి అంటాం కదండి. అలాగే దేహం ఉన్నది పరోపకారార్థం ఇదం శరీరం అని శాస్త్రం అండి. మనం ఇతరులకు ఎంతవరకు ఉపకరించగలం? మాట సహాయం కావచ్చు, చేత సహాయం కావచ్చు, లేదా ధన సహాయం కావచ్చు. శంకరాచార్యులు వారు చెప్పారు, యథాశక్తి సంవిభాగ అన్నాదీనాం. శంకర్లు వారు ఒక చిన్న సిద్ధాంతం చెప్పారనమాట, నాయన ప్రతిరోజు యథాశక్తిగా నీకున్న దానిలో కొంత భాగం ఇంకోళ్ళకి సమర్పించానా లేదా అని ప్రశ్నించుకుని సమర్పిస్తేనే నిద్రపో, లేకపోతే డోంట్ స్లీప్. అన్ని మతాల్లో ఉందండి, అన్ని మతాల్లో అందరు మహనీయులు కూడా, అందరు ప్రవక్తలు కూడా ఈ విషయం గుర్తు చేస్తూనే ఉన్నారండి. ఖురాన్ కూడా గుర్తు చేస్తూనే ఉంది, నాయన నీకున్న సంపదలో కొంత పర్సెంట్ నువ్వు ఇతరుల కోసం పక్కన పెట్టు. అలాగే బైబిల్ ఎక్కడైనా చూడండి, ఏ మతంలో అయినా చూడండి, వాళ్ళు అన్ని మతాల్లోనూ ఇతరుల కోసం వాట్ ఈజ్ దట్ యు ఆర్ సాక్రిఫైజింగ్, ప్లీజ్ బీ ఇన్ దట్ హ్యాబిట్ అని గుర్తు చేస్తూ ఉన్నారండి. సహజీవుల కోసం మనం సమర్పించడం దానం. సో దానం అనేది దైవీ సంపత్తి. ఎవరైనా ఇంటికి రాగానే ఎవరైనా అభ్యర్థిస్తారనుకోండి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవ్వబుద్ధి అవ్వటము దైవీ సంపత్తి. ఎందుకు ఇవ్వాలి, ఇవ్వకూడదు అనేటువంటి రాగము ఆసురీ సంపత్తి, జీవుణ్ణి బంధిస్తుంది. ఇరుదిరిగి అన్నీ వదిలిపెట్టి వెళ్లాల్సిందే. అసలు మ్యాన్స్ అబైడింగ్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఇన్ గెటింగ్ ఎనీథింగ్ బట్ ఇన్ గివింగ్ అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు. ఇదివరకు కూడా ఒకసారి చెప్పుకున్నామేమో, ఇతరులకు ఇవ్వటంలో ఆనందం ఉందయ్యా. మనిషికి అంటూ ఆనందం పొందాలంటే పెట్టి సంతోషించాలి. అదండి, ఎవరికైనా ఏదైనా పెడితే, ఒకరికి తింటే సంతోషం అండి. మహనీయులకి ఎప్పుడు కూడా అటువంటి మహనీయులు ఈ ఊళ్ళో చాలామంది ఉన్నారు, ఎవరికైనా పెడితే సంతోషం. అంతేకాని మాకేం వచ్చింది కాదు, మేమేమిచ్చాము, దైవీ సంపద కదండి. దా అంటే ఇచ్చుట, మేము ఇతరులకు ఏం చేశాము, ఏమిచ్చాము, ఆ ఇవ్వటంలో ఆనందిస్తారండి. దాన్ని దానం, అది దైవీ సంపత్తి అట. తర్వాత దమం ఐదోదండి, 20 సంపదల్లో 20 ప్రాపర్టీస్లో ఐదవ సంపద దమశ్చా, ఈ బాహ్య ఇంద్రియ నిగ్రహం. ఈ బాహ్య ఇంద్రియాలను ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటే, ఈ టీవీలు ఎక్కువ, కళ్ళతో టీవీలు ఎక్కువగా చూడటం, చెవులతో ఏదేదో అన్ని సౌండ్స్ మ్యూజిక్ వింటాం అర్థం లేనివి, ఈ విధంగా బాహ్య ఇంద్రియములు వాటి అంతా అవి పోతే, పోతున్న కొద్దీ బంధమేనండి. ఒక్కొక్క పెద్దలు చెప్తుంటారు, కొన్ని కొన్నిటికి ఒక్కొక్క ఇంద్రియం ఉంటేనే అనేక బంధాలు అనుభవిస్తున్నాడు. ఈ మానవుడికి 5 ఇంద్రియాలు ఉన్నాయి, 5 బంధాల నుంచి తప్పించుకోవాలి. అందుకని ఈ ఇంద్రియాలని సరైన పర్పస్ కోసం వినియోగించాలి, లేకపోతే బంధం తెచ్చిపెడతాయండి. బాహ్య ఇంద్రియ నిగ్రహం నెక్స్ట్ ప్రాపర్టీ చెప్పారండి. ఐదవ ప్రాపర్టీ అనమాట, అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థిత దానం దమశ్చ దెన్ అండి యజ్ఞశ్చ. మన చూడండి, ఈ కార్తీక మాసం చివరిలో చక్కగా భోజనాలు అవి జరుగుతుంటే నేను అమ్మవారిని ఎక్కడో ఉండిపోవలసి వచ్చింది. ఆ కార్యక్రమాల్లో నేను పాల్గొలేకపోయాను, కానీ ఎంతోమంది కార్యకర్తలు ఆ అమ్మవారి సేవగా ఎంతో కష్టపడి ఆ కార్యక్రమాల్లో వంటలు ఇవన్నీ చేశారండి. వడ్డనలు చేశారు, పిలిపించారు, ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళని పిలిచారు, అయ్యా ప్రసాదం తయారయ్యండి రండి అని చెప్పి అందరికీ పిలిచి, ఆ ఉపోషం ఉండి కూడా ఎంతో శ్రమపడి అందరికీ భోజనాలు పెడితే అమ్మ ఎంత సంతోషించుంటుందండి అటువంటి సేవ చేసిన వాళ్ళకి. అది యజ్ఞ భావంతో చేసిందండి. ఏదైనా సరే 10 మందిని దృష్టిలో పెట్టుకుని చేస్తే అది యజ్ఞం అండి. అంతేగాని నాకేమొచ్చింది అనేది స్వార్థం అండి. ఏ పని చేసినా 10 మందికి అది ఉపకరించిందా లేదా, 10 మంది కొరకై మనం ఉన్నాము అని యజ్ఞభావంతో చేయటం. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన. ఒకప్పుడు మనం ఈ విషయం చెప్పుకున్నామండి, యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన అని. తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. సంఘము లేకుండా మన పాత్రగా ఓ పెద్ద కార్యక్రమంలో మనం నిర్వర్తించే కర్మ, సమర్పిత భావనతో సమర్పించే కర్మ, నిర్వర్తించే కర్మ యజ్ఞము అన్నారు. సో యజ్ఞ భావనతో కర్మ చేయటం ఉంది చూశారు. ఎక్కువ యజ్ఞభావనతో కర్మలు చేసేవాళ్ళు, అదొక సంపద అండి. ఆ ప్రాపర్టీ జీవుణ్ణి బంధ విముక్తుని చేస్తుంది. టీమ్ ఇఫర్ట్ అంటాం, టీమ్ పార్టిసిపేషన్ యజ్ఞశ్చ. మామూలుగా అగ్ని కార్యాలు అని మాత్రమే అనుకుంటామండి. భగవద్గీతలో ఈ యజ్ఞము అనేది బ్రాడర్ మీనింగ్లో వాడారనమాట అండి. ఓ ఒక పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు మన పాత్ర చక్కగా నిర్వర్తించి అది సక్సెస్కి మనం కూడా కంట్రిబ్యూట్ చేస్తే, ఎవరో పెద్దలు వస్తున్నారు కూచిపూడిలో గొప్ప డ్యాన్స్ ప్రోగ్రామ్ జరగబోతోంది, వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి, ఈ పెద్ద కార్యక్రమం డ్యాన్స్ ప్రోగ్రామ్ జరగాలి, వారు సంతోషించాలి. ఈ కార్యక్రమానికి అందరం అనేక మంది కార్యకర్తలు ఉంటారండి, వారు వారి పాత్రలు నిర్వర్తిస్తారు. అందరూ ఏ ఆశయంతో చేస్తారు, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కోసం చేస్తారు. ప్రోగ్రామ్ సక్సెస్ కోసం ఇండివిజువల్గా చేసే కాంట్రిబ్యూషన్ అని యజ్ఞము అంటాం. అంతేకాని నాకేమొచ్చింది, నేను ఎంత గొప్పవాడిని కాదండి. పది మంది ఒక కార్యక్రమం సక్సెస్లో నేను ఐ హ్యావ్ టు కాంట్రిబ్యూట్, నేను ఏమిచ్చాను అన్నటువంటి భావ ఆవేశం యజ్ఞము. యజ్ఞము అది యజ్ఞ భావన అధికం అవుతున్న కొద్దీ అప్పుడు అతని సంపద పెరుగుతోందండి, దైవీ సంపద పెరుగుతోంది. బంధం ముళ్ళు ఊడిపోతున్నాయన్నమాట. దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ. స్వాధ్యాయం అండి, చక్కగా సాయంకాలం పూట ఇక్కడ లలితా సహస్రం చదువుతూ ఉంటారు చూడండి, ఇంటి దగ్గర అలాగే పారాయణాలు చేస్తుంటారు. స్వాధ్యాయం అధ్యాయం, ఈ విధంగా గానం చేయటం, లలితా సహస్రం, విష్ణునామం. మనం ఇప్పుడు చేసేది కూడా స్వాధ్యాయం అండి, భగవద్గీత విశేషాలు చెప్పుకుంటున్నాం. ఇటువన్నీ కూడా క్రమంగా బంధ విముక్తిని చేస్తాయండి. అధికం చేసుకోవాలన్నమాట అండి. స్వాధ్యాయం చక్కగా వినాలి, చక్కగా అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలండి. అందరూ రావాలి, వచ్చి ఆ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మన ఊళ్ళో ఎక్కువ మంది పాల్గొంటూ ఉన్నప్పుడే మహనీయులు మన ఊరు వచ్చి చెప్తారండి. లేకపోతే అందరం మనం ఇటువంటి విషయాల్లో పాల్గొమనుకోండి, ఈ ఊళ్ళో ఆహ్వానించేవారు ఆహ్వానించలేరు, వచ్చేవాళ్ళు రాలేరు, మనం వినక చెడిపోతాం. చూడండి ఎంత నష్టం. అదే కనుక ఇటువంటి వాటికి ఎక్కువ మంది చక్కగా వచ్చి పాల్గొంటూ ఉంటారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇటువంటి ప్రోగ్రామ్స్ అధికం చేసుకోవడానికి. అందులో మన గ్రామం ఎటువంటిదంటేనండి, ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి గ్రామం. ఎవరినైనా కూచిపూడి వస్తారా రండి అంటే చాలా గంతులేసి వస్తారు, మహనీయులు కూడా వస్తారు. కానీ మనం వారిని ప్రోత్సహిస్తే, వారి దగ్గర నుంచి మనం చక్కగా వినాలని ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తేనే అప్పుడు వారు వచ్చిన పిలిచేవాళ్ళు పిలవగలుగుతారు, వచ్చేవాళ్ళు రాగలుగుతారు. ఇవన్నీ స్వాధ్యాయం అండి, వినటం, ఇటువంటి సంభాషించుకోవడం, సత్సంగాలు, ఇవన్నీ స్వాధ్యాయం. స్వాధ్యాయం అధికమైన కొద్దీ ఏమవుతుందట, అది దైవీ సంపద. తపః తపస్సు అండి, తపనయే తపస్సు అండి. పరమాత్మ గురించి తపన, మంచి విషయాలు మంచి పనులు చేయాలి అన్న తపన. అయ్యో చేయలేకపోయామే, ఒక్కొక్కసారి కార్తీక స్నానాలు కొంతమంది ముసలి వాళ్ళు చేయలేరు, అయ్యో చేయలేకపోతున్నామే, చేయలేకపోతున్నాం అనేది కూడా తపనండి. ఏదైనా తపన వల్లే సాధించబడతారండి, తపనయే తపస్సు. తప అటువంటి తపో సంపత్తి పెరుగుతూ పెరుగుతూ ఉండటం అన్నమాట అండి, అప్పుడు అది దైవీ సంపత్తి. ఆర్జవం రుజుత్వం అండి, నిర్మలంగా ఆలోచించడం, మనస్సు బుద్ధి మన త్రికరణ శుద్ధి అంటారు. నమ్మింది చెప్పడం, చెప్పింది చేయటం, అంతేగాని వంకర టింకరగా కాకుండా, అరుజుత్వం కాకుండా రుజుత్వం కలిగి ఉండటం. మనం నమ్మింది స్పష్టంగా చెప్పగలగటం, ఆలోచించగలగటం, స్ట్రైట్గా ఆలోచించగలగటం, రుజుత్వాన్ని ఆర్జవం అంటారండి. ఆర్జవం అధికం అవుతున్న కొద్దీ అప్పుడు దైవీ సంపత్తి పెరుగుతున్నట్టు. లోపల ఒక దాచుకుని బయట ఒకటి మాట్లాడటం అది ఆర్జవానికి వ్యతిరేకం అండి. అలా కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, రుజుత్వం అలానే ఇతరులు బాధించబడేటట్టుగా కాదండి. మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడగలరాం, కానీ ఎదుటివాడు మాట్లాడుతున్నప్పుడు కూడా స్వీకరించాలి, అప్పుడే అది కంప్లీట్. నేను స్ట్రైట్గా ఉంటానండి, కానీ ఎదుటివాడు స్ట్రైట్గా ఉంటే నేను భరించలేనండి, కుదరదు. ఆర్జవం అనేది దైవీ సంపత్తి, అది లోక కళ్యాణ. సత్యం శివం సుందరం ఉండాలి, సత్యమే మాట్లాడాలి, అది శుభప్రదం అవ్వాలి, సుందరంగా ఉండాలి. అంతేకాని ముక్కు సూటిగా మాట్లాడుతున్నాం కదా, నోటికి వచ్చిన మాట్లాడటం కాదు, అది ఆర్జవం అనిపించుకోదండి, అది సంపద కాదు. హృదయంలో నమ్మింది చక్కగా చెప్పగలగటం, ఆ 10 మందికి ప్రయోజనకరంగా ఉండటం ఆర్జవం అండి. ఆర్జవం మనం 9వ దైవీ సంపత్తి అనమాట. ఈ విధంగా ఒక 20 చెప్పారు కదండి. దెన్ అహింస చూడండి, అహింస పరమో ధర్మ అన్నారు ధర్మరాజు గారు రిప్లై ఇచ్చినప్పుడు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటయ్యా, ఇతరులను బాధించకపోవడం. ఇతరులను బాధించే హక్కు లేదండి, అందరూ పరమేశ్వర స్వరూపాలే. మనస్సుతో కానీ కొందరు అనుకుంటారు, మా ఆవిడ నేను కొడతాను తిడతాను, తప్పేంటి? తప్పండి, ఇది మహాపాపం. గొప్ప బంధాలు తెచ్చుకుంటున్నామండి. ఎవరినైనా సరే, భార్యని కావచ్చు, ఇంకోరిని కావచ్చు, ఇంకోరిని కావచ్చు, మనం హింసించటం అనేది అది హింసించబడక తప్పదండి. హింసించేవాడు హింసించబడక తప్పదు. దేర్ ఈజ్ నో అదర్ గో. ఎవ్రీ యాక్ట్ విల్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే ఒక ఫండమెంటల్ సూత్రం ఉందండి. మనం ఏం చేస్తున్నప్పటికీ దానికి ఈక్వల్ సమానమైనటువంటి రియాక్షను పొందవలసి వస్తుంది, అనుభవించవలసి వస్తుంది అని చెప్పి అందరికీ మనం మాట్లాడుకుంటున్న విషయమే. కాకపోతే కొన్ని సందర్భాల్లో మర్చిపోతాం. హింస ఇతరులను బాధించడం మన మాటతో కానీ చేతతో కానీ, కొంతమంది మాటతో విరుపుడు బాట మాట్లాడి అవతల వాళ్ళు అయ్యో అని అనుకునేటట్టుగా చేస్తారు. అయ్యో చూడండి, అయ్యో బాధిస్తున్నామే, బాధించవచ్చా, అన్ని రూపాలు పరమాత్మవి కదా, పరమాత్మ ఊరుకుంటాడా, ఏమరుస్తారు. ఎంత పెద్ద ప్రమాదం అండి. బంధాలు, ఒక్కొక్క బంధం వేసుకుంటున్నాం అన్నమాట. బంధ విముక్తి ఎప్పుడవుతుంది? అన్ని పరమాత్మ రూపాలైనప్పుడు. అహింస, మనం మాట మాట్లాడితే అవతల వారికి ప్రేమగా ఉండాలి, ఒక ధైర్యం కావాలి, ఉత్సాహం కావాలి, ఆనందం కావాలండి. అది అది శబ్దం, అది వాక్తపస్సు అండి. మనసుతో కానీ దేహంతో కానీ ఇంకే విధంగా కానీ ఇతరులను బాధించకపోవటం అనేది సంపదటండి. బాధించడం అనేది బంధం అండి. మనం బాధిస్తున్నామా లేదా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ఏమనుకుంటా ఉంటే తప్పులేదు, నేను బాధించవచ్చు, వాళ్ళు అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు, ఎంత పెద్ద భ్రమ అండి, కొంపలు ఆరిపోతున్నాయండి. అహింస, నే అందరూ పరమాత్మ రూపాలు అయినప్పుడు నేను ఇతరులను బాధించే అధికారం లేదు. ఒకవేళ బాధిస్తే బాధించబడక తప్పదు. ఎందుకండి లేనిపోయినవి మనం తెచ్చుకోవడం, మళ్ళీ దీనికోసం ఎన్నో జన్మలు ఎత్తడం. ఇప్పటికే మనం విసుగు ఎన్ని జన్మలు ఎత్తామో, ఎంతగా వృధా చేసుకున్నామో, ఉత్తమమైన మానవ జన్మకు వచ్చాం. ఒక పాము ఒకరిని కాటేసింది అంటే దానికి జంతు జన్మ కాబట్టి దానికి జస్టిఫికేషన్ ఉంటుంది. ఉత్తమమైన మానవ జన్మ వచ్చి బాధించడం ఏంటండి? కాలేజీలో చూడండి, ఆ పిల్లల్ని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఎంత పెద్ద ప్రమాదం అండి, ఎంత పెద్ద బ్యాడ్ కల్చరు. అటువంటి కల్చరు చూడండి ఎక్కడి నుంచి వచ్చింది. ఆ బాధించడం అనేది, ఇతరులను బాధించడం అనేది తెలియకుండా అది ఉంటుంది. చూడండి ప్రహ్లాదుడు ఆ క్లాస్మేట్స్ని పిలిచి, నాయనలారా, ఆయన వాళ్ళు ఒక ఆవుని బాధిస్తూ ఉంటారు, అది అది అరుస్తూ ఉంటుంది, అరుస్తుంటే ఆనందిస్తూ ఉంటారు. నాయన మీరు చేస్తున్నది ఏమిటి, ఎంత పెద్ద మహాపాపకార్యం చేస్తున్నారు, ఎన్ని దుఃఖాలు తెచ్చిపెట్టుకోబోతున్నారు, ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా అంటే అని కేకేస్తే, అప్పుడు ఆ పిల్లలు రాజుగారు అబ్బాయి ప్రహ్లాదుడి దగ్గరికి వస్తే అప్పుడు నారాయణ తత్వాన్ని చెప్తారు. అహింస అనేది పరమధర్మంగా భారతీయ తత్వశాస్త్రం చెప్తుంది. అందుకనే భారతీయులు ఎప్పుడు కూడా ఎవరి మీద దండయాత్ర చేయలేదండి, అది మన స్టాండర్డ్ అనమాట అండి. మనం ఇతరులను బాధించకపోవడం గొప్ప, బాధించడం గొప్ప కాదు, బాధించడం బలహీనత. పైగా బాధించడం మన్ని మనం మనకి బంధం వేసుకోవడం, ఒక గొలుసు వేసుకోవడం అనమాట, చేతులకు గొలుసు కట్టేసేసుకోవడం. అహింస సత్యం యం సత్, ఏదైతే సత్యమై ఉన్నదో ఆ సత్య విషయమే సర్వదా భావన చేస్తూ ఆలోచన చేయటం. అందరం సత్యమే, సత్యం కోసం వచ్చామండి. ఆ సత్యం ఆత్మతత్వమే పరమసత్యం. అసత్య విషయం సత్యం వైపు ప్రయాణించడం, అసత్యం అసత్యం వైపు నుంచండి నెమ్మదిగా మనం సత్యం వైపుకి ప్రయాణించాలండి. భ్రమ ఏం చేస్తుంటే, బుద్ధి మనస్సు ఏం చేస్తుందంటేనండి, అనేకమైన విభ్రమములు కలిగించి సత్యాన్ని చూడకుండా చూస్తుందండి, సత్యాన్ని పరిశీలించకుండా చేస్తుంది. సత్యాన్ని పరిశీలించి హృదయస్థం చేసుకోవడానికి వచ్చామండి, అసత్యంలో బతకడానికి కాదు. కొన్ని కామెంట్లు, కొన్ని ఎమోషన్స్ క్యారీ చేయడానికి కాదండి. లైఫ్ను వేస్ట్ చేసుకునేదానికి మళ్ళీ ఎవడిస్తాడండి ఈ ఆయుష్, ఎవడు ఇవ్వడండి. ఇంకోసారి మనం మానవ జన్మకి రావాలి అంటే అంత ఈజీ ఏం కాదండి. ఇట్ ఈజ్ నాట్ ఫ్రీలీ గివెన్. ఎందరో చెప్తున్నారు, శంకరుల వారు చెప్పారు వివేక చూడమణిలో, దుర్లభం త్రయమేవైత దైవ అనుగ్రహ హేతుకం, బాగుపడతాడేమో అని చెప్పి ఒకసారి మానవ జన్మ ఇచ్చారు. బాగుపడకపోతే మళ్ళీ మానవ జన్మ రాదండి. కాలేజీలో చదవకపోతే తప్పుతామండి, తప్పిన తర్వాత మళ్ళీ కాలేజీలో స్టూడెంట్గా వెళ్ళడానికి వీలేదు, ఇంకా ప్రైవేట్గా ఎప్పటికో పాస్ అవ్వాలి. ఆ విధమైతుందండి. సత్యాన్ని పట్టుకోవాలి, సత్యాన్ని పట్టుకోవాలి, అసత్యాన్ని వదిలిపెట్టాలి. అక్రోధ నెన్, మరొకటి చెప్పారండి, కోపం తగ్గి తగ్గి తగ్గు మామూలుగా అండి. కోపం ఎక్కువ జీవించగలిగితే అది చాలా గొప్ప అనుకుంటుంటారు, అది సంపదలా ఉంటుంది. బాగా డబ్బు ఉన్నవాడికి పది మంది మీద అరిస్తే చూసావా పది మంది మీద అరిచాను, కొంతమందికి ఉంటుంది మా బంధువుల మీద అరిచాను, నా మిత్రుల మీద అరిచాను, మా భార్య మీద అరిచాను చూసుకోండి, అవి నోరు మూసుకుంది, మా భర్త మీద అరిచాను చూసుకోండి అంటుంటారు. అంటే ఇంకోళ్ళ మీద క్రోధం జీవించగలిగితే గొప్ప అనుకుంటున్నారు. కానీ స్వామి ఏమంటున్నాడు, అది బంధం నాయనా, క్రోధము ఉండకపోవడం గొప్ప, క్రోధం లేకపోవడం ఒక సంపద. అక్రోధం, ఎందుకంటే కోపం జీవించడం అనేది జీవించేయటం కన్నా పడటం కష్టం. జీవించడం ఎవడైనా జీవించగలడు కాస్త అవకాశం ఉంటే, కానీ కోపం స్వీకరించడం అనేది దుఃఖంతో కూడినది. అనే అంటే ఎదుటి జీవుడికి అది చాలా బాధిస్తుంది, అది దృష్టిలో పెట్టుకుని క్రోధం లేకపోవడం. క్రోధం అంటే ఏంటండి, ఒకరి మీద ఒక నచ్చని విషయం ఉందనుకోండి, వారి మీద ఆవేశపూరితమైన దురభిప్రాయాన్ని తీవ్రంగా బాగా మననం చేస్తే, ఒక 6 నెలలు మననం చేస్తే అది కాస్త క్రోధం కింద మారుతుందండి. ఆ క్రోధం వాళ్ళ మొహం చూడగానేనే పరమాత్మ కనిపించవలసిన చోట మనకు అన్ని దుష్ట విషయాలు కనిపిస్తాయండి, దురభిప్రాయాలు కనిపిస్తాయి, అసహ్యమైనటువంటివి భరించరాని దుర్వాసనలన్నీ కనిపిస్తాయండి. మన మనస్సే అవన్నీ తయారు చేసుకుని మనసంతా అని దోషభూయిష్టం చేసుకుంటే పరమాత్మ ఎలా వేయించేస్తారండి. అందుకని అక్రోధం, తర్వాత త్యాగం, సాక్రిఫైస్ ఉన్న దానిలో మహనీయులు ఎంతోమంది, ఇన్ని దేవాలయాలు వచ్చాయి, ఇన్ని ఘనమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, వీటి వెనకాల ఎంతోమంది సాక్రిఫైజులు చేశారండి. సాక్రిఫైస్, త్యాగ, త్యాగం గురించి చివరి చివరిలో చాలా గొప్ప విషయాలు చెప్తారు మనకు చివరి ప్రకటనలో. తర్వాత శాంతి, ప్రశాంతంగా ఉండటం. ఒకవేళ ఎవరైనా మనకు నచ్చని విషయాలు, మనకి ఎగేనిస్ట్గా ఉండే విశేషాలు ఉన్నప్పుడు కూడా మహనీయులు ఏం చేస్తారంటే, పీస్, సైలెన్స్, అవేర్నెస్, స్మైలింగ్, పీస్, సైలెన్స్, అవేర్నెస్, స్మైలింగ్గా ప్రశాంతతని అభ్యసిస్తూ ఉంటారండి. ఊరికే ఆవేశపడిపోరు, ఊరికే ఆవేశపడిపోవడం బంధాన్ని పెంచుకోవడం అండి. శాంతి వహించడం, పీస్ఫుల్. ఏమండి, మనం ఎదుటివారి తప్పుల గురించి మాట్లాడుతున్నాం, మన దగ్గర తప్పులు లేవా? ఎదుటివారి తప్పులు చూసి ఊరికి అశాంతి తెచ్చుకోవడం ఏంటండి? ఎంత పెద్ద తప్పు చేస్తున్నామండి, మన కొంప మనం ముంచుకుంటున్నాం కదా. మన దగ్గర కూడా తప్పులు ఉంటాయి కదా, ప్రపంచంలో తప్పులు ఉండవని ఎవరికి, మనకు ఉంటాయి, ఎదుటివారికి ఉంటాయి. కొంచెం ప్రశాంతత వహించవద్దా అండి, శాంతి, పీస్. ఆ శాంతి అభివృద్ధి పొందుతున్న కొద్దీ అది దైవీ సంపత్తి. అపైసునం, అపైసునం అంటే ఏంటి, వారిని అవతల వాళ్ళని పిసునత తద్ అభావ, చాడీలు చెప్పకపోవడం, తప్పులు పట్టుకోకపోవడం, ఇతరులు అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు అని ఊరికే గంటల తరబడి రోజుల తరబడి మాట్లాడటం, పైసు దాన్ని ఏమంటున్నా అంటే పిసునత అంటారండి సంస్కృతిలో. అవతల వాళ్ళ గురించి, అవతల వాళ్ళ చెడు గురించి, వాళ్ళు అటువంటి వాళ్ళు, వాళ్ళ మొహాలు అటువంటివి, చీ ఇటువంటి మాటలు వస్తుంటాయి చూడండి, ఇదంతా పిసునత అనేటువంటి. అపైసునం అంటే ఏంటండి, ఇతరుల చెడు గురించి సంభాషించకపోవటం అండి. నాట్ టాకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్, మనకల్లా మనం వాళ్ళ చెడు గురించి మాట్లాడటం, వాళ్ళు మన చెడు గురించి మాట్లాడటం, మనం ఇంకోళ్ళతో వాళ్ళ చెడు గురించి మాట్లాడటం, వాళ్ళు ఇంకోళ్ళతో మన చెడు గురించి మాట్లాడటం. ఎందుకా అండి మానవ జన్మ వచ్చింది, ఇదా పర్పస్, ఎంత తెలివి తక్కువదనం అండి. అపైసునం అనేది స్వామి దైవీ సంపత్తి కింద చెప్తున్నారు. నాయనా, చాడీలు చెప్పడం, తప్పులు పట్టుకోవటం, తప్పులెన్ను వారు తండోపతండంబు ఉరివి జనులకెళ్ళ నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు. తమ తప్పులు తెలిస్తే ఎదుటివారి తప్పులు పట్టుకోరండి, మీరు బైబిల్ తీయండి, అసలు ఎంతగా వాళ్ళు తిరస్కరిస్తారో. ఖురాన్ చూడండి, ఏ